సర్వసమర్థుడు. అజ్ఞానం వలన దేహ పరిమితమైన మనకు మన దేహంలోని అన్ని అవయవాలు ఇంద్రియాలు కూడా మన అధీనంలో ఉండవు. గురుకృప వలన దేహభ్రాంతిని అతిక్రమించిన శ్రీ స్వామివారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామే అయి ఉండడమేగాక పిపీలకాది బ్రహ్మ పర్యంతం సర్వము తమ అధీనంలో నుంచుకొనగలరు. కనుకనే వారు అవసరమని తలచినప్పుడు మన కర్మ సూత్రాలను కూడా సడలించి భక్తరక్షణ గావించగల సర్వసమర్థులై ఉంటారు. అయితే అట్టి వారి కృపను పొందే విధంగా మన జీవిత విధానం నడుపుకుని ఉండాలి. ఆ విధంగా జీవించిన ధన్యజీవులెందరో అట్టి వారి కృపకు పాత్రులయ్యారు. రోసిరెడ్డి గారు చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవకంకితమై ఇంటి ముఖం చూడకుండా శ్రీ స్వామివారి చెంతనే ఉండి సేవిస్తున్నారు. వృద్ధాప్యంలో చూపు సరిగా లేకున్నా శ్రీ స్వామివారి సేవ మానలేదు. ఎవరో అజ్ఞానులు ఈ ముసలాడు పనీపాటా లేకుండా దండగ తిండి తింటున్నాడు అని అన్నారట. అది విన్న రోసిరెడ్డి ఎందుకీ బ్రతుకు, ఇంతకన్నా ఇంత విషం మింగి చచ్చినా మేలే అని అనుకున్నాడు తన మనసులో. కాని ఆ రాత్రి శ్రీ స్వామివారు రెడ్డిగారిని ఏకాంతంగా పిలిచి మోకాళ్లు ఒత్తించుకుంటూ, ఎవరో ఏదో అన్నారని పోవాలంటావా, భిక్ష తెచ్చుకుని తింటూ ఇచ్చటనే ఉండు అని ఆదేశించారు. స్వామివారి సర్వజ్ఞత్వం చూసి రెడ్డిగారు మరింత ఆశ్చర్యపడ్డారు. మరొకప్పుడు 5 రోజులు అన్నం తినకుండా ఉండేవారెవరో చూపు అన్నారు శ్రీ స్వామివారు. ఎవరో ఎందుకు, నేనే ఉంటాను అని రోసిరెడ్డిగారు 5 రోజులు ద్రవాహారంతో ఉన్నారు. అది మొదలు కొన్నాళ్లు శని సోమవారాలు పూర్తిగా ఉపవాసం ఉండేవారు. మిగిలిన రోజులలో ఒకపూట మాత్రమే భోజనం చేసేవారు. ఆ తర్వాత చాలా కాలం పూర్తిగా అన్నం మాని అటుకులు పాలు మాత్రం తీసుకుంటూ ప్రతిరోజు భిక్ష తేవడం తన నియమంగా పెట్టుకుని ఆచరిస్తూ ఉండేవాడు. ఆయన శ్రీ స్వామివారి సన్నిధి చేరుకున్నారు. శ్రీ స్వామివారు ఒకప్పుడన్నారు, వెంకయ్యది ఒకే మాట గదయ్యా అని. శ్రీ స్వామివారి విషయం తరిచి చూస్తే ఈ విషయం ఎంతగానో సరిపోతుంది. రోసిరెడ్డి నిరంతరం తన భార్యాబిడ్డలను వదిలి శ్రీ స్వామివారి సేవలో గడుపుతూ శ్రద్ధగా శ్రీ స్వామివారిని సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రీ స్వామివారు, అయ్యా మీ గ్రామం వెళ్లి నిమ్మ చెట్లు గుచ్చిపెట్టిరా అన్నారు. రోసిరెడ్డి తన గ్రామం వెళ్లి నిమ్మతోట వేయాలని ప్రయత్నిస్తే భార్యాబిడ్డలు అభ్యంతరం చెప్పారు. నీవు చెట్లు నాటి నీ తోవన నీవు నీ స్వామివారి వద్దకు వెళ్లిపోతే వాటికి నీరు కంచే ఎవరు చూస్తారు, అది మా వల్ల కాదు, కనుక చెట్లు నాటవద్దు అన్నారు. కాని రోసిరెడ్డి గురువు మాటల యందు అచంచల విశ్వాసం గలవాడు గనక శ్రీ స్వామివారు చెప్పినట్లు కొంత సొమ్ము అప్పు తెచ్చి నిమ్మ చెట్లు నాటి శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత ఆయన భార్యాబిడ్డలు కంచె వేసి నీరు పోసి చెట్లను బ్రతికించుకున్నారు. ఆ తోటను పెంచడం తమకు శక్తికి మించిన పనిగా భావించి శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చి, ఇలాంటి భారమైన పని మాపై ఎందుకు పెట్టావు స్వామి అని మొత్తుకున్నారు. అప్పుడు శ్రీ స్వామివారు, ఆ తోటకు అమ్మణ్ణి కాపలా ఉన్నది, అది 1.5 లక్షల రూపాయల ఆస్తి, మీరు ఆ తోటలో కాపురముండి ఆ ప్రదేశానికి సిరిమెళ్ళ అనే పేరు పెట్టుకోండి అని చెప్పారు. వారు అయిష్టంగానే ఆ తోటను పెంచారు. ప్రస్తుతం శ్రీ స్వామివారు చెప్పినట్లు ఆ తోట ఆ ప్రాంతంలోని తోటలన్నింటికంటే మెరుగైపోయింది. ప్రస్తుతం ఆ తోటను 3 లక్షలకు అడుగుతున్నారు, అయినా వీరు అమ్మదలచలేదు. కలిచేడు వాస్తవ్యులు నరసారెడ్డి గారి భార్య ఈశ్వరమ్మ కొత్తగా ఇల్లు కట్టి శ్రీ స్వామివారి పాదస్పర్శతో పవిత్రం చేసి గృహప్రవేశం చేయాలని శ్రీ స్వామివారిని అర్థించింది. ఆయన సరేనన్నారు. కాని ఆమెను పరీక్షించదలిచి కాబోలు 3 నెలలు శ్రీ స్వామివారు ఆ ప్రాంతానికే రాలేదు. శ్రీ స్వామివారు రానందున గృహప్రవేశం చేయక శబరివలే ఆమె శ్రీ స్వామివారి కొరకు నిరీక్షిస్తున్నది. ప్రస్తుతం ఇల్లు లేదు కనుక తన సామానంతా ఒక బంకులో పెట్టి వర్షం వస్తే బంకు కింద మంచం వేసుకుని పడుకునేది. గ్రామస్తులంతా ఈమెను చూచి నవ్వుకున్నారు. ఈమె మాత్రం తన పట్టు విడవలేదు. శ్రీ స్వామివారు పక్క గ్రామంలో ఉన్నారని తెలిసి మరలా వెళ్లి ఆహ్వానించింది. రేపు సూర్యోదయ కాలం బాగున్నది, నేను వస్తాను, గృహప్రవేశం చేయమన్నారు శ్రీ స్వామివారు. ఇంత కొద్ది వ్యవధిలో సంబరాలు సమకూర్చుకొనలేను స్వామి అన్నది ఆమె. అన్నీ అవే వస్తాయి పో అన్నారు స్వామివారు. ఆమె ఆ రాత్రి ఇంటికి సున్నం వేయడం, అలికి ముగ్గులు పెట్టే ప్రయత్నంలో ఉన్నది. అనుకోకుండా వారికి ఎన్నాళ్ల నుండో బాకీ ఉన్న కూలీలు తమ వద్ద డబ్బుకు బదులు బియ్యం ఉన్నాయని, బాకీలోకి జమ వేసుకోమని బియ్యము కొంత పైకము ఇచ్చి వెళ్లారు. అప్పు చేసే బాధ తీరింది. ఆ రాత్రి శ్రీ స్వామివారు తమ శిష్యులతో తెల్లవార్లు త్రోవల వెంబడ నడిచి 5 గ్రామాలలో తిరిగి వేకువజామున 3 గంటలకు ఆమె ఇంటికి వచ్చారు. శ్రీ స్వామివారు స్వహస్తాలతో కర్పూరం వెలిగించి పొయ్యి మంట వేశారు. ఆమె 10 సేర్ల బియ్యం వండింది. తన స్నేహితురాలు తనకి 200 విస్త్రాకులు ఇచ్చింది. దానిని బంతికి వాడితే సరిగ్గా 200 అయిపోయాయి. వంటకాలు కూడా ఖాళీ అయ్యాయి. శ్రీ స్వామివారికి ఆమెకు మాత్రం అన్నం లేదు. బెల్లం పొంగలి మరిచిపోయి పక్కన పెట్టి ఉంటే అదే శ్రీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి గురుచిష్టంగా ఆమె కూడా కొంత తీసుకున్నది. 10 కిలోల బియ్యంతో 200 మందికి సంతర్పణ చేయించారు శ్రీ స్వామివారు. పెనవర్తి గ్రామస్తులు పూసల మీరయ్య ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తున్నారు. వీరి భార్య శ్రీ స్వామివారి ప్రథమ ఆరాధనకు గొలగమూడికి వచ్చింది. శ్రీ స్వామివారి నిత్య పూజ కొరకు భక్తులు ప్రతి నెలా కొంత దక్షిణ పంపే పథకం ఏర్పాటు చేసి ఉన్నందున దానికి తాను ప్రతి నెలా 10 రూపాయలు పంపుతానని తన భర్త పేరు వ్రాయించింది. కాని తరువాత, "స్వామి, మా వారి అనుమతి లేకుండానే వ్రాయించాను. వారు కూడా సమ్మతించి పైకం తమకు పంపేటట్లు చేయండి" అని ప్రార్థించింది. ఆమె ఇంటికి వెళ్లి తన భర్తకు శ్రీ స్వామివారికి ఇస్తానన్న దక్షిణ విషయం చెప్పింది. కాని ఆయన, "శ్రీ స్వామివారు నన్నే అడిగితే ఇస్తాను" అన్నాడు. కొన్నాళ్లకు శ్రీ స్వామివారు అతనికి జోలి తీసుకుని స్వప్న దర్శనమిచ్చాడు. "ఏమైనా వేయమని అడుగుతున్నారు." "ఏమి వేయమంటారు స్వామి అంటే, ఏది ఉంటే అది వేయి" అన్నారు. తర్వాత ఈ భక్తుడు ఇంతకు ముందటి నెలలకు తాను దక్షిణగా పంపవలసిన మొత్తం పైకం శ్రీ స్వామివారికి సమర్పించి శ్రీ స్వామివారి సమాధిని దర్శించాడు. సంఘం గ్రామస్థులు పల్లంరెడ్డి కృష్ణారెడ్డి గారు ఒకప్పుడు వినాయక చవితి శ్రీ స్వామివారి సన్నిధిలో చేసుకోవాలని గొలగమూడికి వచ్చి 1 కిలో శనగ గుగ్గిళ్ళు, 2 కిలోల బియ్యం, బెల్లం పొంగలి, 1 కిలో మినపప్పు వడలు చేయించారు. ప్రతిరోజు స్వామి సేవకుడు అనికేపల్లికి పోయి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో భిక్షాన్నం తీసుకురావడం అలవాటు. కాని ఆ రోజు బస్సు తప్పిపోయి మనిషి రాలేదు. అప్పుడు పొంగలి ఉడుకుతోంది. శ్రీ స్వామివారు కొంచెం అన్నం తెమ్మన్నారు. "స్వామి, అన్నం లేదు, పొంగలి ఉడుకుతున్నది అంటే పర్వాలేదు తీసుకురమ్మన్నారు." సుండలు, పొంగలి, వడలు విస్తరిలో శ్రీ స్వామివారికి సమర్పించారు. శ్రీ స్వామివారు కొంచెం తిని, "ఇక మీరు తినండయ్యా" అని ఇచ్చేశారు. భిక్షాన్నానికి వెళ్లిన మనిషి రాలేదు. కృష్ణారెడ్డి గారు చేయించిన ప్రసాదం 25 మంది ముక్కు మునగా తినగా ఇంకా తెల్లవారికి మిగిలింది. యేసుక్రీస్తు 7 రొట్టె ముక్కలు, 7 చేపలు, 7,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలకు పంచగా 7 గంపల నిండా ముక్కలు మిగిలినట్లున్నది కదా ఈ లీల. వీరు ఒకరోజు శ్రీ స్వామివారిని గొలగమూడిలో సేవించుకుని ఇంటికి వెళ్లేందుకు సెలవు కోరారు. శ్రీ స్వామివారు, "నేను కూడా వస్తుండ్లా అయ్యా" అన్నారు. శ్రీ స్వామివారిని తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు రెడ్డిగారికి ఒక ఇబ్బంది ఉంది. వారి ఇంట్లో ఉండే ముసలాయనకు సాధు సత్పురుషులకు ఆతిథ్యం ఇవ్వడం అంటే గిట్టదు. ఒకవేళ తీసుకుపోతే ఆయన శ్రీ స్వామివారిని తులనాడుతుంటే నిస్సహాయంగా మాట్లాడకుండా ఉండాలి. కనుక శ్రీ స్వామివారిని తీసుకువెళ్లి 4 మాటలు పెట్టించే కంటే ఊరకుండడం మేలు. కాని, "స్వామి, మీరు మా ఇంటికి రావద్దు" అని ఎలా చెప్పగలడు? మనసులో మదన పడుతున్నాడు. వెంటనే ఆ సర్వజ్ఞమూర్తి, "ఎప్పుడైనా వస్తుండ్లా అయ్యా" అన్నారు. దాంతో రెడ్డిగారు, "మరొకప్పుడు చూస్తాంలే" అని వెళ్లిపోయారు. 1982లో శ్రీ స్వామివారు మహాసమాధి చెందారు. 1986వ సంవత్సరం ఏప్రిల్ నెలలో రెడ్డిగారింట్లో ఉన్న ముసలాయన పరమపదించారు. ఆ ముసలాయనకు 15వ రోజు పెద్దకర్మ చేస్తూ బంధువులను, బీదసాదులను భోజనాలకి పిలిచారు. 170 కిలోల బియ్యంతో సుమారు 500 మందికి భోజనాలు సిద్ధం చేయించారు. స్వామి పటానికి కర్పూర హారతిచ్చి వడ్డన సాగించబోయే సమయంలో వారి గ్రామంలోని ఒక సాధువు వారింటికి వచ్చారు. వెంటనే రెడ్డిగారు కర్పూరహారతి పనిని నిలిపివేసి, "శ్రీ స్వామివారు వచ్చారు, అన్నం పెట్టండి ముందు" అని హారతికి ముందే వారికి భోజనం పెట్టి పంపించారు. అటు తర్వాత శ్రీ స్వామివారి పటానికి హారతిచ్చి అందరికీ వడ్డన సాగించారు. అనుకున్న దానికంటే రెట్టింపు జనం రావడంతో అన్నం కూరలు చాలవేమోనని, అప్పుడు వండితే అకాలమవుతుందని రెడ్డిగారు చాలా గాబరా పడ్డారు. పనిబాటల వాళ్లకి కూడా ఇండ్లకు అన్నం ఇవ్వకుండా నిలిపేశారు. కాని 500 మందికి తయారు చేసిన భోజనాలు 1000 మందికి పైగా భోంచేశారు. పోగా 10 గంపల అన్నం, దానికి తగ్గ కూరలు మిగిలిపోయాయి. 400 మందికి సరిపోయే అన్నం కూరలు మిగిలిపోయాయి. ఈ అద్భుతం చూసిన కృష్ణారెడ్డి గారికి వాస్తవం మెరుపులా స్ఫురించింది. పూర్వం ఆనాడు స్వామివారు ఏ పొద్దైనా వస్తుండ్లయ్యా అన్న మాటను ఈనాడు ఈ సాధువు రూపంలో వచ్చి భోంచేసి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని తెలుసుకున్నాడు. కృష్ణారెడ్డి గారు శ్రీ స్వామివారిని హృదయపూర్వకంగా సేవించేందుకు ఏ ముసలాయన అయితే అడ్డంగా ఉన్నారో, ఆయన మరణించాకనే శ్రీ స్వామివారు వచ్చి వారి సేవలందుకుని సకల సాధు సత్పురుషులు తన రూపమేనని నిరూపించారు. అలనాడు యేసుక్రీస్తు 7 చేపలతో 7000 మందికి భోజనం పెట్టగా ఇంకా 7 గంపల కూర మిగిలినట్లుంది కదా ఈ లీల. మనం శ్రీ స్వామివారిని హృదయపూర్వకంగా సేవిస్తూ మన సర్వభారములు ఆయనపై పడవేసి విశ్రాంతిగా ఉంటే వారే మన బాధ్యతలన్నీ ఎలా వహిస్తారో ఈ క్రింది లీలల ద్వారా తెలుస్తుంది. వారు మనలనే కాకుండా మన వారందరి బాధ్యతలు సర్వజ్ఞుడిగా, సర్వవ్యాపిగా, సర్వసమర్థుడిగా వారే నెరవేర్చడం చూస్తాము. చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవలో ఉన్నారు రోసిరెడ్డి గారు. ఒకనాడు శ్రీ స్వామివారు నీ చిన్న కుమారుని పేర చీటీ వ్రాసి ఇవ్వు అని రోసిరెడ్డిని తొందర చేశారు. ఆయన వ్రాసి ఇచ్చిన చీటీని శ్రీ స్వామివారు తన తొడక్రింద పెట్టుకుని కూర్చున్నారు. తన కుమారుని ఏదో ఆపద నుండి రక్షిస్తున్నారని అనుకున్నాడే కాని ఏమైనది తెలియలేదు. 3వ నాడు ఎవరి పిలుపు లేకుండా రాజంపేట తాలూకా నుండి తన కుమారుడు శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చాడు. నిండు బరువు బండి రాజంపేట దగ్గర కొండనెక్కుచు ఎద్దులు అనికేసుకుని బండి నిలిపే వీలు లేక వెనకకు దొర్లుతూ 40 అడుగుల లోతు నిట్ట నిలువు కొండ చెరియ వెంబడి వాగులో పడిపోయింది. బండి ఎద్దులు మనిషికి ఏమాత్రం దెబ్బతగలలేదు. ఇది కేవలం శ్రీ స్వామివారి కృపయని, శ్రీ స్వామివారికి కృతజ్ఞతలు తెలిపి వెళ్లడానికే తాను వచ్చానని చెప్పాడు రోసిరెడ్డి కుమారుడు. శ్రీ స్వామివారు చీటీ వ్రాయించిన సమయంలోనే అచ్చట ప్రమాదం జరగడం అందరినీ ఆశ్చర్యపరచడమేగాక శ్రీ స్వామివారు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అని అందరికీ నిరూపణ అయింది. ఉమెన్స్ లైబ్రరీలో పనిచేసే జయమ్మ గారి భర్త జయచంద్రారెడ్డి షిరిడీ సాయిబాబా భక్తులు. వీరు తనకు శ్రీ స్వామివారు ప్రసాదించిన ప్రథమ దర్శనం గురించి ఇలా చెబుతున్నారు. శ్రీ స్వామివారిని గురించి శ్రీ సాయి లీలామృతంలో చదివాను, కాని శ్రీ స్వామివారిని దర్శించలేదు. వారి మండలారాధన రోజు కూడా తెలియదు. సరిగ్గా ఆ ముందు రోజు నాకొక వింతైన స్వప్నం వచ్చింది. నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర నాకొక అపరిచితుడైన పెద్దాయన కనిపించి, నెల్లూరు ప్రాంతంలో గొలగమూడిలో ఉన్న అవధూతగారిని చూశావా, చూడకుంటే దర్శించు, నెల్లూరుకు దక్షిణంగా పో, అక్కడ మిలిటరీ వాళ్లు నీకు మార్గం చెప్తారు అని చెప్పాడు. నేను స్వప్నంలోనే అవధూతగారి దర్శనార్థం పోతూ వేదాయపాళెం సమీపంలో మిలిటరీ వాళ్ల గుడారాలు చూచి అక్కడ సెంట్రీని గొలగమూడికి మార్గమడిగి తెలుసుకున్నాను. గొలగమూడికి వస్తున్నాను. కొండాయిపాళెం దాటాక ఒక సన్నని మనిషి గోచీ పెట్టుకుని కర్ర, ఒక ముంతా చేతబట్టుకుని ఉన్నాడు. పాత గుడ్డలు, కొన్ని వస్తువులను చిన్ని చిన్ని మూటలుగా కట్టి ఆ మూటలను దండవలే మెడకేసుకుని ఉన్నారు. వీరే స్వామి అనిపించింది. సాష్టాంగ దండ ప్రణామం చేశాను. స్వప్నం అంతమయ్యింది. తెల్లవారి నా స్నేహితులు శ్రీ స్వామివారి మండలారాధనకు పోతున్నాము రమ్మని పిలువగా గొలగమూడి వచ్చి శ్రీ స్వామివారి సమాధిని, దునిని పూజించుకొనడమేగాక మా గురువుగారైన భరద్వాజ మాస్టర్ గారిని దర్శించుకున్నాను. ఈ విధంగా తన భక్తుని తన మండలారాధనకు రప్పించుకున్నారు సర్వజ్ఞమూర్తి. 1000 గొర్రెలలో ఉన్న మన గొర్రెను కాలుబట్టి లాక్కు వస్తానని చెప్పియున్నారు కదా శ్రీ స్వామివారు. గొలగమూడి వాస్తవ్యులు తూపిలి వెంకయ్య కుమార్తె ఉమామహేశ్వరిని అనికేపల్లిలో ఇచ్చారు. అనేక కారణాల వలన భర్త ఏలుకోలేదు. పోగా విడాకులు వ్రాసివ్వమని ఒత్తిడి తెచ్చాడు. చాలా ఘోరంగా కొట్టేవాడు, తిట్టేవాడు. వీధిలోకి పిలిచి తన భార్య ఉమను పెద్ద మనుషుల ఎదుట విచారణ జరిపించాడు. చివరకు ఆమె వేసారి విడాకులు వ్రాసిచ్చింది, మంగళసూత్రం తీసివేసింది. అది మొదలు పిచ్చమ్మ తన కుమార్తె ఉమను స్వామివారి ఆశ్రమంలో సేవ చేయడానికి తులసవ్వకు అప్పగించింది. ఆ మహాభక్తురాలి సహచర్యంలో ఉమ భగ్న హృదయంలో తన సర్వస్వం స్వామియే అని ఒక సంవత్సరం సేవ చేసింది. తిరిగి మరొకరికిచ్చి వివాహం చేస్తామన్న వద్దని నిరాకరించింది. ఈలోగా ఎందరు చెప్పినా మంగళసూత్రం ధరించలేదు. నాకు భర్త లేడు పోండి అని కేకలేసేది. తులసెవ్వ ఈమె మంగళసూత్రం తెప్పించి స్వామివారి ఆసనం కింద పెట్టించింది. స్వామి కృపచేతనైనా మెడలో ధరిస్తుందని ఆమె భావం. కాని చిత్రంగా శ్రీ స్వామివారు భార్యాభర్తల మనసులో మార్పు చేశారు. ఒకరిపై ఒకరికి మరులు కలిగేటట్లు చేశారు. భర్త పిలిస్తే కాపురం చేస్తానని ఉమ, భార్య వస్తే ఏలుకుంటానని భర్త ఒకరికొకరు మధ్యవర్తుల ద్వారా వార్త పంపుకున్నారు. ఒక శుభముహూర్తాన ఎవరి ప్రమేయము లేకుండానే ఉమ శ్రీ స్వామివారి సేవకుడు గురవయ్యను అడిగి తన మంగళసూత్రం తీసుకుని మెడలో ధరించి తల్లికి కూడా చెప్పకుండా 2 మైళ్ల దూరంలో ఉన్న అనికేపల్లిలోని భర్త దగ్గరకు వెళ్ళింది. భార్య వచ్చిందే 10,000 భర్త ఆదరంగా స్వీకరించాడు. ఇప్పుడు ఉమ్మకు 2 ఆడబిడ్డలు కలిగారు. చిలుక గోరింకల్లాగా కాపురం చేస్తున్నారు. సర్వ ప్రేరకుడైన సద్గురువునకు మాత్రమే ఇట్టి చిత్రమైన సన్నివేశాలను కూర్చడం సాధ్యం కదా. ఒకప్పుడు శ్రీ స్వామివారు పెన్నకు ఆవలగట్టున విడిది చేసియున్నారని భక్తురాలు ఒక్కెమ్మకు తెలిసింది. ఆతృతగా శ్రీ స్వామివారి దర్శనార్థం బయలుదేరింది. ఏటిలో నీళ్లు లోతుగా పారుతున్నాయని పోవద్దని మిత్రులు సలహా ఇచ్చారు. అది విని స్వామి వద్దకు పోలేకున్నాను కదా అని ఒక్కెమ్మ ఏడ్చుకున్నది. చివరకు ఆమెకు శ్రీ స్వామివారి చెంతకు వెళ్లిపోవాలని తీవ్రంగా అనిపించి బయలుదేరింది. ఏటిలో పోతుంటే నీరు చీలమండలం వరకే ఉన్నాయి. ఆ చెప్పిన ఆయన ఎందుకబ్బా ఇట్లా అబద్ధం చెప్పాడు అని ఆమె అనుకున్నది. కాని ఆమె శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్ళినప్పుడు సేవకులు నీవు ఏరు దాటి ఎలా వచ్చావు అని ఆశ్చర్యంతో అడిగారు. నిజంగానే ఏరు నిండుగా పారుతున్నదని, శ్రీ స్వామివారి మహాత్యం వలనే నీరు లేనట్లయిందని అప్పుడు ఆమెకు అర్థమయ్యింది. కన్నవరం రాజయ్యకు 1982 నీరసం, గుండెదడ, అవ్యక్తమైన భయము ఉండేవి. నెల్లూరులో డాక్టరుకు చూపించాలనుకున్నాడు. శ్రీ స్వామివారి పటానికి మొరబెట్టుకుంటున్నాడు. ఆ భావావేశంలో వెక్కి వెక్కి ఏడ్చేశాడు. తెల్లవారి నెల్లూరు వెళ్లి ఇంజక్షన్ తీసుకుంటే ఇంటికొచ్చేసరికి రియాక్షన్ ఇచ్చింది. శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకువచ్చి ఒంటికి విభూతి పూసి కొంత తినిపించి వెంటనే కారులో నెల్లూరు తీసుకుపోతున్నారు. కారుకు ముందు 10 బారల దూరంలో చేతిలో దుత్త, పంగాలకర్ర ధరించి శ్రీ స్వామివారు పోతున్నారు చూడండి అని అందరికీ చెబుతున్నాడు రాజయ్య. కాని ఆయనకు తప్ప మరెవ్వరికీ స్వామి కనబడడం లేదు. ఆసుపత్రి టైం అయిపోయింది కనుక డాక్టర్లు ఉండరనుకున్నారు. కాని 1 గంటకు ముందే వెళ్లిపోవలసిన డాక్టరు ఒంటరిగా కుర్చీలో కూర్చునియున్నాడు. ఈయనకు ఇంజక్షను, మందు ఇచ్చి ఇలా చెప్పాడు, ఎప్పుడో ఇంటికి పోవలసింది, నేనెందుకు ఇలా కూర్చునుండిపోయానో నాకే తెలియదు, మీ కొరకే దేవుడు ఇలా కూర్చోబెట్టాడేమో అన్నాడు. 1981 తిరుపతి వాస్తవ్యులు వెంకటమునిరెడ్డి గారి స్నేహితుడు వి బోడయ్య స్వామివారి మహిమను గూర్చి విన్నారు. ఆ తర్వాత అతనికి 2 నెలలు టైఫాయిడ్ వల్ల చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. 18 రోజులు అతడికి అన్నం పెట్టలేదు. డాక్టర్ గారు ఇక లాభం లేదని రాయవేలూరు సీఎం ఆసుపత్రికి పొమ్మని చెప్పారు. బోడయ్య చాలా భేదవాడు. సీఎం ఆసుపత్రికి పోయే శక్తి లేదు కనుక చాలా దిగులు పడ్డాడు. అప్పుడు తన స్నేహితుని నుండి విన్న వెంకయ్య స్వామి గుర్తుకు వచ్చి మనసులోనే తన బాధను వారితో విన్నవించుకున్నాడు. వెంటనే శ్రీ స్వామివారు భౌతికంగా ఇతని మంచం దగ్గర కనిపించి, నీకేమీ పర్వాలేదు, మూడు రోజులలో తగ్గుతుంది అని చెప్పి అదృశ్యమయ్యారు. వెంటనే బోడయ్యకు ఎక్కడలేని శక్తి వచ్చి డాక్టరుకు చెప్పకుండానే 18 మైళ్ల దూరం అర్ధరాత్రి నడిచి తన స్వగ్రామం చేరుకున్నాడు. నాటి నుండి ఏ చికిత్స లేకుండా స్వస్థుడైనాడు. తరువాత 1 వారం రోజులకు శ్రీ స్వామివారిని దర్శించి తన చిత్రమైన అనుభవం గురించి అందరికీ చెప్పాడు. ఒకరోజు తలుపూరు నారాయణదాసు ఆశ్రమంలో ఉన్నారు శ్రీ స్వామివారు. అయ్యా, పైవాళ్లంతా వచ్చి పెంచల కోనలో మీటింగు పెట్టుకుని ఉన్నారు. పెంచలయ్య వాళ్ళకేమీ జవాబు చెప్పలేక మనలను రమ్మని 3 నాళ్ల నుండి తిరుగుతున్నాడు. మనమీరోజు పోయి ఎవరికి చెప్పే మాట వాళ్లకు సర్ది చెప్పి పెంచలయ్యకు ఎలాంటి ఆటంకం లేకుండా చేసి రావాలి కనుక ప్రయాణం కమ్మని తన బృందాన్ని తీసుకుని పెంచల కోన చేరారు. దేవాలయం ముందు కూర్చుని రాత్రి 8 గంటల నుండి వేకువజామున 5 గంటల వరకు కంటికి కనబడిన వ్యక్తులతో మాట్లాడుతున్నారు. ఆ మాటలకు అర్థం మనకు తెలియదు. చివరకు, అయ్యా, ఎవరికి చెప్పవలసిన మాట వాళ్లకు చెప్పాము, పెంచలయ్యకు పీకులాట తప్పింది, ఇక పదండి అని తన బృందాన్ని ప్రయాణం చేశారు. ఆ రోజు బుధవారం. ఒక శని ఆదివారాలు తప్ప మిగిలిన రోజులలో బస్సు పెంచల కోనలోకి ఆ రోజులలో వచ్చేది లేదు. ఆ విషయం శ్రీ స్వామివారికి చెబితే బస్సు వస్తుంది, మీరు త్వరగా ప్రయాణం కమ్మని మూటలు సిద్ధం చేయించారు. 15 నిమిషాలలో నిజంగానే బస్సు వచ్చింది. ఈరోజు బుధవారం కదా, బస్సెందుకు తీసుకొచ్చారని డ్రైవరును అడిగితే గోనుపల్లి నుండి కదిలి 10 బారలు వెళ్లాక దేవుణ్ణి చూసి రావాలనిపించి బస్సును వెనకకు తీసుకువచ్చాము. శ్రీ వెంకయ్య స్వామివారిని తీసుకుపోయేందుకే భగవంతుడు అలా చేసి ఉంటాడు అని చెప్పారు. శ్రీ వెంకయ్య స్వామివారు సంకల్ప సిద్ధులని ఆ డ్రైవరు గుర్తించినట్లు లేదు. ఇదే విధంగా కలువాయి రూట్లో శ్రీ స్వామి వారి బృందం 4 బారల దూరంలో వస్తుంటే డ్రైవరు వీళ్లను చూసి కూడా బస్సు నిలపలేదు. 10 బారలు వెళ్లాక బస్సు అకారణంగా ఆగిపోయింది. శ్రీ స్వామివారి బృందం బస్సు ఎక్కగానే తిరిగి బస్సు సలక్షణంగా కదిలిపోయింది. మహనీయులు తమ కృపను చిత్రమైన రీతులలో ప్రసరింపజేస్తారు. వారి మాటలు, వారు చేస్తున్న పనులు అజ్ఞానులమైన మనకు అర్ధరహితాలుగా కనిపిస్తాయి. కాని వారి మాటల యందు అచంచల విశ్వాసం కలిగి వారెప్పుడూ తమాషా మాటలు మాట్లాడరని ఎరిగిన వారు వారి మాటలను యథాతథంగా ఆచరించి ఎనలేని మేలు పొందుతారు. అలా ఆచరించని వారు వారి కృపను పొందలేరు. ఒకప్పుడు కొర్రకూటి బుజ్జయ్య గారు కొన్ని కోర్టు కేసులతోనూ తండ్రిగారి అనారోగ్యాన్ని గురించి ఆలోచిస్తున్నందున మనసు చికాకుగా ఉండి శాంతి కొరకు శ్రీ స్వామివారి చెంతకొచ్చి అల్లంత దూరాన నిలుచున్నారు. వీరేమీ చెప్పకొనక ముందే శ్రీ స్వామివారు, అయ్యా, మనసులో ఏమీ పెట్టుకోకుండా చకచకా ఇంటికి పో, అన్నీ నేను చూసుకుంటాను అని అభయమిచ్చారు. అదేవిధంగా బుజ్జయ్య గారు వెళ్లిపోయారు. శ్రీ స్వామివారు చెప్పినట్లే అన్నీ చక్కబడిపోయాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు బుజ్జయ్య గారు తన బావగారు క్రిమినల్ కేసులో చిక్కి కోర్టుకు తిరిగేటప్పుడు ఆ కేసులో సహాయం చేయమని శ్రీ స్వామివారిని విన్నవించుకున్నారు. అప్పుడు శ్రీ స్వామివారు, అయ్యా, కొండాయపాళెం దాకా బస్సులో పోయి అక్కడ నుండి నడిచి నెల్లూరికి పోయి కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడి నెల్లూరు రంగనాయకుల దేవస్థానంలో పూజ చేయించి 12:00 తిరిగి వచ్చేయమని ఆజ్ఞాపించారు. శ్రీ స్వామివారి మాట యందు దృఢమైన విశ్వాసం గల బుజ్జయ్య గారు అదేవిధంగా బస్సులోనూ నడిచి కొంత దూరము పోయి కేసు విషయం మాట్లాడి రంగనాయకుల దేవస్థానంలో పూజ చేయించి త్వర త్వరగా నడిచి వస్తున్నారు. బస్సు లేదు. పరిగెత్తి వచ్చినా గాని 12 గంటలకు గొలగమూడి చేరే అవకాశమే లేదు. శ్రీ స్వామివారిని స్మరిస్తూ త్వర త్వరగా నడుస్తున్నారు. పత్తేకాన్పేట దగ్గర ఒక మిత్రుడు కనిపించి పలుకరించి విషయం తెలుసుకుని వెంటనే తాను మానుకున్న ప్రభుత్వ క్యాంపును తిరగవేసుకుని కారు తీసుకుని బయలుదేరి బుజ్జయ్య గారిని కూడా కలుపుకుని కారులో ఎక్కించుకుని గొలగమూడి సమీపంలో వదిలి వెళ్లిపోయారు. 12 గంటలకు ముందుగానే శ్రీ స్వామివారి చెంతకు చేరాడు బుజ్జయ్య. కేసులన్నీ మంచువలే కరిగిపోయాయి. నెల్లూరు నుంచి పరిగెత్తి వచ్చినా 12 గంటలకు రాలేడు. కాని శ్రీ స్వామివారి మాట యందు పూర్ణ విశ్వాసం ఉంచాడు గనుకనే వారి మిత్రులు వారిని కారులో తీసుకొచ్చి సకాలంలో చేరేటట్లు శ్రీ స్వామియే ఏర్పాటు గావించారు. తన భక్తుని భారం తనదని కదా శ్రీ స్వామివారు చెప్పింది. శ్రీ స్వామివారు కొన్ని కొన్ని పనులు చేయించే పద్ధతి చాలా చిత్రంగా ఉంటుంది. ఖచ్చితంగా ఫలానా టైంలోనే చేయమనడం, ఫలానా దేవాలయంలో పూజ చేయించి ఫలానా వాళ్లతో మాట్లాడి రమ్మని చెప్పడం చూస్తే అజ్ఞానమనే అంధత్వంతోనున్న మనకేమీ తెలియకపోగా అది వారి పిచ్చి పద్ధతి అని భ్రమిస్తాం. అప్పుడు కొండాయపాళం దొరతోటలో కాపురం ఉన్న దొడ్ల రామిరెడ్డి గారు తాను కోర్టులో కేసు గెలిచాక శ్రీ స్వామివారికి మొక్కుకున్న ప్రకారం చెల్లించాలని, స్వామి మీ దయవలన కేసు గెలిచాను, ఏదైనా గట్టి ఇల్లు మీకు కట్టించాలనుకున్నాను, ఎచ్చట కట్టించమంటారు, ఎలా కట్టమంటారో తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు స్వామివారు నాకు ఇల్లు వద్దు కాని ఆంజనేయ స్వామి గుడికి ప్రహరీ కట్టించమన్నారు. ఆ భక్తుడు సరేనని వెళ్లాడు కాని చాలా రోజుల వరకు పని చేయించలేదు. శ్రీ స్వామివారు ఒకరోజు కొర్రకోట బుజ్జయ్యను కాటంరెడ్డి సుబ్బరామరెడ్డిని పిలిచి, అయ్యా మీరు రాత్రి 2 గంటలకు బయలుదేరి నడిచిపోయి ఆయన ఆంజనేయ స్వామి గుడికి ప్రహరీ గోడ కట్టిస్తానన్నాడు, ఆ విషయం మాట్లాడి రండి అని ఆజ్ఞాపించారు. శ్రీ స్వామివారి మాటల ఎడల అచంచల విశ్వాసం గల ఈ భక్తులు అదేవిధంగా 2 గంటలకు లేచి 6 మైళ్లు నడిచి దొడ్ల రామిరెడ్డి గారిని నిద్రలేపి విషయం చెప్పారు. నాకు ఇంకా కొన్ని కోర్టు కేసులున్నవి, అవి కూడా పూర్తయితే కట్టిస్తాను, శ్రీ స్వామివారు పంపారు గనక మీకు 400 రూపాయలు ఇస్తాను, మీరు మిగిలిన పైకం చందాలు దండి ఆంజనేయ స్వామివారి గుడికి ప్రహరీ కట్టించండి అని చెప్పారు. మేము శ్రీ స్వామివారు చెప్పినట్లు చేస్తాం, ఈ పైకం మీకు వాపసు చేయమంటే మరలా తెచ్చి ఇచ్చేస్తాము, అందుకు సమ్మతమైతే ఇవ్వండి అన్నారు బుజ్జయ్య గారు. అందులకు సమ్మతించి వారు 400 రూపాయలు ఇచ్చి పంపారు. ఈ విషయం శ్రీ స్వామివారికి చెబితే ఆయనే వచ్చి కట్టిస్తాడులేయ్యా, మీరు పని మొదలు పెట్టండి అన్నారు. శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు గోడ పని ఒకరికి కాంట్రాక్టుగా ఇచ్చి నిదానంగా పని జరుపుతున్నారు. 4వ రోజు రామిరెడ్డి గారే వచ్చి పని చూశాక ఆయన మనసును శ్రీ స్వామివారు ఎలా మార్చారో ఏమో, మిగిలిన పైకం కూడా నేనే పంపుతాను, ఎక్కువ మంది మనుషులను పెట్టి త్వరగా పని పూర్తి చేయమని చెప్పి వెళ్లాడు. అటు తర్వాత ఆయన ఒక్కరే ఆ ప్రహరీ ఖర్చంతా భరించి శాశ్వతంగా గోడ నిర్మించారు. రాత్రి 2 గంటల వేళ 2 మనుషులను నడిచి వెళ్లమని చెప్పడంలో అంతరార్థం స్వామివారికే తెలియాలి.